ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు మన ధ్యాన నిమిత్తమై యెషయా గ్రంథం 43వ అధ్యాయం 18వ వాక్యం 19వ వాక్యాన్ని నేను చదివి వినిపిస్తాను. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేనొక నూతన క్రియ చేర్చున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దాన్ని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగు చేర్చున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. దేవాది దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు మనల్ని మునుపటి కార్యక్రమాలు మరలా జ్ఞాపకం చేసుకోవద్దని చెప్తున్నాడు. అంటే ఒకప్పుడు మనసును మార్చుకోక మునుపు, నిజమైన దేవుణ్ణి ఎరగక మునుపు మనం ప్రవర్తించిన ప్రవర్తన మరలా జ్ఞాపకం చేసుకోకూడదు అని ఈ వాక్యం యొక్క సారాంశం. ఎందుకు తలంచుకోకూడదు అంటే, నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, అది ఇప్పుడే ప్రారంభిస్తున్నాను. ఎడారిలో నదులు పారుతాయి, అరణ్యములో త్రోవని కలుగు చేస్తారు. నీవు నీ పురాతనమైనటువంటి కార్యములు తలంచుకొని కన్నీళ్ల మధ్యలో జీవితాన్ని గడుపుతూ ఉన్నట్లయితే, నేను చేయబోయే నూతన క్రియలకు ఆ జ్ఞాపకాలు ఆటంకంగా ఉంటాయి. నేనేమంటున్నానంటే, నీ పాపం నిమిత్తమై ఒప్పుకున్నావో అప్పుడు వెనువెంటనే నీ పాపములు సముద్రపు అగాధాల్లో వేసి నేను మరెప్పుడు జ్ఞాపకం చేసుకునని నీకు వాగ్దానం చేశాను. అలాగే నీ జీవితంలో ఓ ఈ వాగ్దానం అనుభవించాలనుకుంటే నీవు చేయకూడని కొన్ని కార్యాలు ఉన్నాయి, అవన్నీ ఒక్కొక్కటిగా నీవు తెలుసుకొని ఆ ప్రకారం జీవించేందుకు నువ్వు ప్రారంభించిన ఎడల నీ వ్యక్తిగత జీవితంలో ప్రతి క్షణం ఒక నూతనమైనటువంటి అనుభవాలు అనుభవిస్తూ ఉంటావని ఈ వాక్యం నిన్ను హెచ్చరిస్తూ ఉంది. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. మొట్టమొదటిగా మోషే గారు ప్రార్థన చేస్తున్నప్పుడు ఇశ్రాయేలును గురించి దేవుడు అంటాడు, మోషే ఇక నీ ప్రార్థన చాలు, ఇక ప్రార్థించకు అన్నాడు. ద్వితీయోపదేశ కాండం 3వ అధ్యాయం 26వ వాక్యంలో ఈ మాటలు చూస్తాం. ప్రార్థన విసుగు చేయమని చెప్పిన యేసయ్య, ఎల్లప్పుడూ ప్రార్థన చేయమని హెచ్చరించిన దేవుని వాక్యం, అలాగే శోధనలో పడకుండా ప్రార్థించమని, మెలకువతో ఉండి ప్రార్థించమని, ప్రార్థించి మెలకువతో ఉండమని చెప్పినటువంటి యేసు ప్రభు వాక్కులు మనం గమనించినట్లయితే, ఈ వాక్కుకి ఆ వాక్కి చాలా భిన్నంగా అనిపిస్తుంది. ప్రార్థన చేయుద్ది కాపు అంటాడు. ఎందుకని ఆయన ప్రార్థన ఆపమన్నాడు? చేసే తన కొరకు కాదండి, ఇశ్రాయేళ్ళ కొరకు ప్రార్థిస్తున్నాడు. అంటే దీనిలో ఒక మర్మాన్ని మనం గమనించాలి. ఒకసారి నా జీవితంలో కూడా రాజమండ్రిలోనే ఉన్నప్పుడు ఒక కుటుంబం గురించి నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు నాతో అన్నాడు, ఇక వాళ్ళ కొరకు ప్రార్థన చేయడం ఆపమన్నాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది. కాసేపు ఆలోచిస్తూ కూర్చున్నానండి. అప్పుడు ఒక సహోదరుడు వచ్చాడు. అన్నయ్య, నా భార్య వెళ్ళిపోయింది, ఇక మీదట నేను నీ దగ్గరే ఉంటాను, నాకు మీరు ఎవరినైనా చూసి పెళ్లి చేయమన్నాడు. అదేంటిరా భార్య వెళ్ళిపోయింది అంటున్నావు? అంటే గొడవ వచ్చింది, వెళ్ళిపోయింది, ఎక్కడికి వెళ్ళింది అని అడిగా. చెప్పకూడదు కాని అన్నయ్య, దాని భర్త దగ్గరికి వెళ్ళిపోయింది అంటే అన్నాను. ఇంకేం మాట్లాడలేదు. సరే ఆ పీడ పోయింది, ఇక మర్యాదగా బ్రతుకు, జాగ్రత్తగా జీవించు. ఇంతకాలం నీకు పిల్లలు కావాలని చెప్పావు కదా, నీ పిల్లల నీకు పిల్లలు పుట్టాలని కదా నేను ప్రార్థన చేస్తున్నా. మరి ఇంతలో ఇంకోటి భార్య అని చెప్తావేమిటిరా? నేను వివరాలు మీకు చెప్పలేదు అన్నయ్య, క్షమించండి అన్నాడు. ఒక వారం 10 రోజుల తర్వాత ఆ అబ్బాయి ఇంటికి నేను వెళ్ళాను. వచ్చిన ప్రార్థన చేసొద్దాం, ఎలా ఉన్నాడో చూసొద్దామని వెళ్ళాను. వెళితే ఆ అమ్మాయి ఇంట్లో ఉంది. ఏంట్రా, వాడెవడు భార్య అని చెప్పావు కదా, మళ్ళీ ఇంట్లో ఉందేంటి, వెళ్ళిపోయినావు కదా అన్నాను. ఎస్ఎన్ గారు, తప్పిపోయిన కుమారుడు తప్పిపోతే తిరిగి వచ్చినప్పుడు తండ్రి ఏం చేశాడండి? మెడ మీద పడి ముద్దు పెట్టుకొని చేర్చుకోలేదన్నయ్య. అలాగే ఈ అమ్మాయిని మారణం ముందు తిరిగి వచ్చింది కనుక నా దగ్గరికి చేర్చుకున్నాను అన్నయ్య అన్నాడు. మరి మీ భార్య కాదు కదా? భార్య కాదు, మరి వచ్చింది, ఏం చేద్దాం? మా దగ్గర ప్రార్థన చేయండి అన్నాడు. చిచ్చి చిచ్చి, ఈ అక్రమ సంబంధాలు, ఈ శపించబడిన అనుభవాలు నీ జీవితాన్ని ఇంకనూ శాపంలోకి తీసుకొని వస్తాయి. ఎక్కడైనా నువ్వు ఆటలాడేవు కానీ జీవంలో దేవుని దగ్గర ఆటలాడకు. నేను ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధతను కోరుకునేవాడు. నీ పాత సంగతులు, పాత స్నేహితాలు, పాత అలవాట్ల మధ్యలోకి మరలా నువ్వు వెళ్ళి వాటిలో సంతోషిస్తున్నావంటే ఆయన నీ జీవితంలో చేయబోయే నూతన క్రియ నీవు అనుభవించలేవు. గనుక నువ్వు జాగ్రత్త పడాలి అని ఆ ఇంట్లో నుంచి నేను బయలుదేరి వెళ్ళిపోయానండి. మరెన్నడూ ఆ ఇంట్లో అడుగు పెట్టలేదు. అతను ఎప్పుడో ఆదివారం ప్రార్థనకు వస్తూ వెళ్తూ ఉండేవాడు, కానీ నేను మాత్రం ఆ ఇంటికి వెళ్ళలేదు. కారణం ఏంటంటే పాపముతో చెలగాటమాడుతున్నాడు, అక్రమాల మధ్యలో సహజీవనం చేస్తున్నాడు. యేసుక్రీస్తు ఎవరో అనే సంగతి తెలియని పరిస్థితుల్లో కాదు, తెలిసి కూడా తెగించి చేస్తున్నాడు. ఇక వాళ్ళ కొరకు నేను ప్రార్థన చేస్తుంటే దేవుడు అంటాడు, వాళ్ళ కొరకు ప్రార్థన చేసింది, ఇక ఆపు చాలు. పిల్లల నిమిత్తమై ప్రార్థన చేయమని కొందరు కోరుకుంటారు. ప్రార్థన చేస్తానికి నేను ప్రారంభించినప్పుడు, అయ్యా వాడు పొద్దున్నే గొడవ చేశాడు, నేను 100 రూపాయలు ఇచ్చిన సినిమా బొమ్మని ఆడకొరకు ప్రార్థన చేయి, ఈమె డబ్బులు ఇచ్చి పంపించే సినిమాకి ఆడకొరకు ప్రార్థన చేయమంటది. ఈమె మారు మనసు పొందిందా లేదా అని అనుమానం. కనుక నా ప్రియమైన సహోదరులారా, ప్రార్థన మనిషి జీవితానికి ఎంత ప్రాముఖ్యమో యేసు ప్రభు చెప్పిన ఇలాంటి కొన్ని సందర్భాలను బట్టి ఎవరి కొరకు ఎప్పుడు ఎలా ప్రార్థన చేయాలనే సంగతులు కూడా మన వాక్యపు వెలుగులో నుంచి గుర్తించి ప్రార్థన చేస్తే మన ప్రార్థనకు వెంటనే జవాబు పొందుతామనే సంగతి వాస్తవం. ప్రభు ఆ దిశగా మిమ్మల్ని ఆశ్రయించాలని నేను కోరుకుంటున్నాను. మరొక మాట కూడా నేను మీతో పంచుకుంటాను, అదేమిటంటే మత్తయి సువార్త 6:19 భూమి మీద ధనమును కూర్చుకొనవద్దు. మరి ఎక్కడ కూర్చుకోవాలి? పరలోకంలో కూర్చోవాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తున్నాడు. మరి ఈ రోజున మనం గమనించినట్లయితే భూమి మీద ప్రతి క్షణము ప్రతి ఒక్కరిలో ధనాపేక్ష, పదవి వ్యామోహం, పుర్లు విప్పి ఆడుతున్నట్లుగా మనం గమనిస్తాం. ప్రతి అలజడికి కారణం పదవి వ్యామోహం, ధనాపేక్ష. ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు ఆయన ఏదైతే వద్దంటున్నాడో దాన్నే చేయటకు సిద్ధపడుతున్నారు. ఎంతో కష్టపడి శ్రమపడి మోసపు మాటలు చెప్పి అబద్ధాలు చెప్పి ఏదేదో సంపాదించి పెడుతున్నారు. చివరికి పిల్లలు దాని విలువ అర్థం కాక భయంకరమైన చెడలవాట్ల మధ్యలోకి వెళ్ళిపోయి జీవితాలు శాపంగా మార్చుకున్న వాళ్ళు కోకొల్లలుగా మనకు కనిపిస్తారు. గనుక మనం చేర్చుకోవలసింది ఎక్కడ, ధనాన్ని చేర్చుకోకుండా ఉండవలసింది ఎక్కడ అనేది కొంచెం మనం ఆలోచించుకోవాలి. నా ప్రేమైన సహోదరులారా, నా జీవితంలో నేను మీకు చెప్పాలనుకుంటే ఈ మినిస్ట్రీ ప్రారంభించి ఇప్పటికి 42 సంవత్సరాలు అయింది. అప్పుడు నా వయసు సరిగ్గా 17 ఏళ్ళు. తల్లిదండ్రులను వదిలి, అన్నదమ్ములను వదిలి, రక్త సంబంధాలను వదిలి నడుం కట్టుకుని ప్రభు కొరకు జీవించాలని బయలుదేరి వచ్చాను. ఈ 42 సంవత్సరాలలో పరిచయం చేశాను, కష్టాలు అనుభవించానా, నిందలే అనుభవించానా, పరిస్థితులన్నీ తారుమారైనా భయపడకుండా ప్రభు మీద ఉన్నటువంటి విశ్వాస పరిమాణంను బట్టి ఈరోజు మీరు చూస్తున్న ఈ స్థితిలో నేను ఉన్నాను. అయితే చెప్పాల్సిన దాని ఏంటంటే, ఇంతవరకు ఒక బైక్ కూడా, ఒక గజం స్థలం కూడా నా పేరు మీద నేను కొన్నట్టు నాకు గుర్తులేదండి. ఏదైనా ఉంటే ప్రజలు ఇచ్చే కానుకల ద్వారా నేను దాన్ని పరిచర్య కొరకు వాడడం నాకు అలవాటు. ప్రభు అదే చెప్పాడు, విలువైనది ఏదైనా ఉంటే అది పరలోకంలో దాచండి, ఇక్కడ చిమ్మట్లు కొడతాయి, ఇక్కడ దొంగలు ఉంటారు, ఇక్కడ మోసగాళ్ళ చేతిలో పడిపోద్ది, కానీ ఏది ఉన్నా పరలోకం కొరకు ఉపయోగించమని దేవుని వాక్యం స్వచ్ఛంగా హెచ్చరిస్తుందండి. దేవునికి స్తోత్రములు కలుగును గాక. అలాగే నిర్గమాకాండం 22:29లో మరొక వాక్యం కూడా ఉందండి. అదేమిటంటే, మీరు దేవునికి ఏదైనా అర్పణలు అర్పించాలని ఆశిస్తే ఏ మాత్రము ఆలస్యము చేయకూడదు అని రాసింది. మరొక వాక్యం ఏమంటుందంటే, నిర్గమాకాండం 23:4లో నా సన్నిధికి మీరు వచ్చేటప్పుడు ఒట్టి చేతులతో రాకండి, గట్టి చేతులతో రండి. నా ప్రేమైన సహోదరులారా, ఎవరు దేవుని సన్నిధికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా వస్తారో వారు నిర్ణయించుకున్నది తగిన సమయంలో ఆ ప్రభు సన్నిధిలో పెడతారు. ఆలస్యం చేయకుండా వాళ్ళు తప్పనిసరిగా ఆశీర్వదించబడతారని గత 42 సంవత్సరాల సేవా అనుభవం నుంచి ధైర్యంగా చెప్పగలను. కొన్ని లక్షల కుటుంబాలతో నాకు పరిచయం ఉన్నా అనేక కుటుంబాలు శపించబడుతూనే ఉన్నాయి. నేను వాళ్ళకి ప్రార్థన చేయకపోలా చేస్తూనే ఉన్నాను. కారణం ఏంటంటే, దేవుని సన్నిధిలో యథార్థత లేక, దేవుని సన్నిధిలో నమ్మకమైన వాళ్ళు కాక. అయితే ఈ రోజున మీరు దేవుని కొరకు ఏవైనా చేస్తే అది ఎలా ఉపయోగపడుతుందో కూడా మీరు కొంచెం ఆలోచించాలి. దేవుని కొరకు దాన్ని ఉపయోగపరుస్తున్నారో కూడా ఆలోచించాలి. ఎందుకంటే మన అర్పణ వ్యర్థం కాకూడదు, మన అర్పణ ద్వారా మనం ఆశీర్వదించబడాలి. ఈ మరణం నేను అనుభవిస్తున్నాను కనుక నీకు చెప్తున్నాను. దరిద్రత విలయతాండవం ఆడక మునిపే, కుటుంబం చల్లా చెదర కాక మునిపే దేవునిది దేవునికి అప్పగించడం ముందు నేర్చుకోవాలి. కైసరిది కైసరికి, దేవునిది దేవునిది అని యేసు ప్రభు స్వయంగా చెప్పిన ఆ మాటని గుర్తించు. కనుక నా ప్రియమైన సహోదరులారా, మీరు దేవునికి ఇచ్చేటప్పుడు తడవ చేయకుండా, అనుకున్నది నిర్ణయించుకున్నది మీది, ఇవ్వద్దు దేవునికి, దేవునిది దేవునికి అలా ఇవ్వడం మీరు ప్రారంభించినప్పుడు మీ శాపం తొలగిపోతుంది. నీవు పరలోకంలో ధనాన్ని పోగు చేస్తావు. ఆ పరలోకపు ధనం మీ జీవితానికి మీ తరతరానికి ఆశీర్వాదకరంగా మార్చబడిపోదు. ఒకవేళ బ్యాంకులు దాచామనుకో, బ్యాంకులు గల్లంత అయిపోతే, చీటీలు కట్టామనుకో, చీటీలు కట్టించుకున్న వాళ్ళు బోర్డులు మార్చేస్తే మీ పరిస్థితులు ఎలా ఉంటాయి ఒకసారి ఆలోచించి. దొంగలు దోచుకొని పోతే తది నీ పరిస్థితి. కనుక దాచుకోవాల్సిన చోట దేవుని సన్నిధిలో, దేవుని కొరకు, దేవుని పరిచర్య నిమిత్తమై ఎప్పుడైతే నువ్వు తెగిస్తావో అప్పుడు ఆయన ద్వారా కలిగిన ప్రతి ఆశీర్వాదానికి కారణమవుతుంది. ఒకప్పుడు నువ్వు దాచుకున్నావు, ఎన్నో ఇబ్బందులు పడ్డావు, స్నేహితులు నమ్మావు, బంధువులను నమ్మావు, వాళ్ళ ద్వారా వచ్చిన నరకం అనుభవించావు, మళ్ళా వాటిని జ్ఞాపకం చేసుకుంటూ ఉండకూడదు. ఎందుకంటే ఒక నూతన క్రియ ప్రారంభించాడు దేవుడు, అది ఇప్పుడే ప్రారంభమైపోయింది. నీవు నిర్ణయించాల్సిన ఆ నిర్ణయం దగ్గరకు వచ్చింది. గనుక ఈరోజు ఈ వాక్యం వింటూ ఉండగానే నీవు కానీ ఒక నిర్ణయం తీసుకున్నావంటే ఆయన చెప్పిన వాగ్దానం అక్షరాల నీ జీవితం నెరవేర్చబడి నువ్వు అనుభవించే ఆశీర్వాదాలు కోకొల్లగా ఉంటాయి. ఆ తర్వాత నీవే వేవేల పదవి చెప్పుకుని ఆ స్థితికి వస్తావు. ప్రభు నిన్ను ఆశీర్వదించునుగాక. తలవంచితే చిన్న ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసేటప్పుడు నీవు ప్రభుతో ఒక నిబంధన నిర్ణయం తీసుకోమని ప్రేమపూర్వకంగా నిన్ను కోరుకుంటున్నాను. ప్రేమ గల తండ్రి, ప్రభువానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఎంతైనా నీవు నమ్మదగిన దేవుడివి, పరిశుద్ధుడివి. మేము ఎలా ప్రార్థన చేయాలనో, మేము ఎలా ధనం ఎక్కడ దాచుకోవాలనో, దేవుని మందిరానికి మేము ఎలా రావాలనో, దేవుని కొరకు నిర్ణయించుకున్నది తడవ చేయకుండా ఎలా ఇవ్వాలో ఈ విషయాలన్నీ మాకు వివరించి చెప్పినందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరూ నూతన నిబంధన చేసి నూతన క్రియని కుటుంబంలో వ్యక్తిగతంగా అనుభవించినట్లు సహాయం చేయమని, ఈ సాక్ష్యం జీవితకాలమంతా తరతరాలు ఈ సాక్షి నిలుపుకునేందుకు నీ విశేషమైన కృపను కొమ్మరించి నడిపించి మీ దివ్యనామానికి మహిమ తెచ్చుకునమని నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.